ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. మరలా ఒక దినాన్ని మన జీవితంలో బహుమానంగా ఇచ్చాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-14 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-14 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. మీరు కూడా వాక్యాన్ని చూస్తే చాలా మంచిది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగూ దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీనమైన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయదనియూ ఎరిగి ఆయనతో కూడా జీవించుదము అని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక మా జీవితాలని చేతిలో పెడుతున్నాం మా తండ్రి. మీ చిత్తానుసారంగా మేము జీవించటానికి నీ వాక్య సత్యాల చేత మమ్మల్ని బాగు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. హెచ్చరించండి, బలపరచండి, ఆదరించండి. నీ వాక్యం ద్వారా మాట్లాడితే మేము బతుకుతాం ప్రభువా. నీ వాక్యాన్ని వింటే దాని ప్రకారంగా జీవిస్తే మేము సమృద్ధి అనే జీవితం పొందుకుంటాం మా తండ్రి. కాబట్టి నువ్వు లేకుండా మేము జీవించలేము కాబట్టి ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. కేవలం వినటమే కాకుండా ప్రభా విని దానికి వెంటనే లోబట నేర్పించమని మా జీవితాలను సమర్పించుకుంటూ నీ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిని సమృద్ధిగా ఉంచి నువ్వే మాట్లాడమని ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6:1-14 వరకు చదువుకున్నాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి గుర్తు చేశాను, ఈ రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు, అది యూదులకు రాశారు, కొంతమంది అన్యజనులు కూడా ఉన్నారు అక్కడ. అయితే వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళ కోసం రాశాడు. మారు మనసు పొందిన వాళ్ళ కోసమే సువార్త సత్యాన్ని ఇంకా ఎక్కువగా లోతుగా వివరించాడు. ఎందుకు అనంటే మారు మనసు పొందిన వాళ్ళే సువార్త గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, లోతుగా ధ్యానించాలంట. మన జీవితానికి మనం ఎలా జీవించాలి, మనం ఇంకా ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనంటే సువార్త సత్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలంట. మన సువార్త సత్యమే మన జీవితానికి అన్ని విషయాల్లో అప్లై అవుతుంది, అన్వయింపు జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటాం. అయితే పౌలు ఇందులో 3 విషయాలు చెప్పాలంటే 3 విషయాల్లో ఈ పుస్తకాన్ని అంతా చెప్పాడు. 1, జస్టిఫికేషన్, మనం ఎట్లా నీతిమంతులుగా తీర్చబడతాం. 2, శాంక్టిఫికేషన్, మనం ఎట్లా మా మారు మనసు పొందిన తర్వాత ఎలాగా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తాం. 3, మనము చనిపోయిన తర్వాత దేవునితో కూడా ఆయన మహిమలో ఉంటాము అనే విషయాన్ని ఇందులో ప్రస్తావించాడు. కాబట్టి ఇది క్రైస్తవ పునాది సత్యాలు. కాబట్టి మన జీవితాన్ని వాక్య సత్యాల చేత కట్టుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మనము వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుని చేత ఆయన ఉద్దేశాలతో రాయించాడో అదే ఉద్దేశాలను అర్థం చేసుకుంటున్నామా లేదా అనే విషయం చాలాసార్లు తరచుగా చూస్తూ ఉండాలి. అయితే అందులోనే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ పాపం తర్వాత మనం తీర్పు కిందికి వస్తాము, మనకు కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం, రక్షించబడతాం. అబ్రహాం కూడా అలాగే చేశాడు కదా, ఆయన విశ్వాసం ఉంచాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. కాబట్టి అందరూ పాపం చేశారు, మనం కూడా అలాగే విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్తూ 6 పవిత్రమైన జీవితం గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందిన తర్వాత మరి మనం ఎలా జీవించాలి, రక్షించబడ్డది ఎలాగా, ఆయన కృపచేత రక్షించాడు, ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు, మనం విశ్వాసం ఉంచితే రక్షణ దొరికింది. కృపచేత యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాసం ఉంచితే రక్షణ దొరికిందంట. అయితే 5 చివరిలో ఏమంటాడంటే, అలాగే నిత్య జీవం కలుగునట్లు పైన ఏమన్నాడంటే, మరియు అపరాధం విస్తరించినట్లుగా ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనలో పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ దేవుని కృప ఉందంట, అపరిమితంగా విస్తరించిందంట. అంటే కొన్ని చోట్లకి వెళ్తే మనకు అర్థమైపోతుంటది, అబ్బా ఈ ఊరు ఎంత పాడైన ఊరు, అబ్బా ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా చాలా దుర్మార్గంగా మాట్లాడతారు, అసలు వీళ్ళకి అన్ని అలవాట్లు ఉన్నాయి, వీళ్ళంత దుర్మార్గులు ఎవరు లేరని కొన్ని దేశాలని రాష్ట్రాలని కొన్ని ప్రాంతాలని కొన్ని విలేజెస్ని కొన్ని ఫ్యామిలీస్ చూసినప్పుడు మనం అనుకుంటాం అక్కడ దేవుని కృప ఇంకెక్కువగా ఉందంట. ఎందుకు ఎట్లా అది మనకు తెలుస్తుందంటే వాళ్ళు ఇంకా సావకుండా బతుకున్నారంట. ఇంకా వాస్తవానికి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పాపలే, మనం పాపలమే. వాళ్ళు విపరీతమైన చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఎప్పుడో చచ్చిపోవాలి వాస్తవానికి. కానీ దేవుడు ఓర్చుకున్నాడు, ఛాన్స్ ఇచ్చాడంట, కృప చూపించాడు కాబట్టి వాళ్ళు బతుకున్నారు. ఇంకా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు ఎండ వానాన్ని కురిపిస్తున్నాడంట. నిజంగా అంత భయంకరమైన విషయాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా బతుకున్నారంటే అది దేవుని కృప. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని దేవుడు ఇంకా వాళ్ళని బతికించాడు. అలాగని చెప్పి అంటే కృప ఎంత గొప్పది అసలు నిజంగా అని చెప్పేసి ఇక పాపం చేసుకుంటూ పోదామా. ఇక వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చాడు, ఎంత ఓర్చుకునే దేవుడు కదా ఆయన, కనికర సంపన్నుడు కదా ఆయన, విపరీతంగా కృపను కుమ్మరించేవాడు కదా అయినా అంత పాపం చేసిన వాళ్ళు కూడా వాడు బతుకుతున్నాడంటే ఇక నేను పాపం చేస్తే ఒక లెక్కన అనేసి మనం చాలా సార్లు ఎంత దుర్మార్గతలో ఉంటామంటే బిలీవర్స్మైన మనం, మారు మనసు పొందిన మనము, నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఏం చేస్తామనంటే చాలాసార్లు కళ్ళు మూసుకొని పాపం చేసేసి, తెలిసి పాపం చేసేసి, కాంప్రమైజ్ అయ్యి పాపాలు చేస్తూ ఏం చేస్తామనంటే ఏ దేవుడు క్షమిస్తాడులే కదా, ప్రేమమయుడు ఆయన ఎట్లాగో క్షమిస్తారు కదా, ఆయన కనికరం కలిగేవాడు కదా, ఆయన కృప కలిగిన వాడు కదా అనేసి పాపాలు చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలాగైనా అలాగైనా ఏమందము అంటే అక్కడ లింక్ చూడండి, 5వ అధ్యాయం చివరి నుంచి 6వ అధ్యాయం స్టార్టింగ్ కనెక్ట్ చేశాడు. అక్కడ పాపం విస్తరించిందని చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి రావాలని ఏమంటున్నాడంటే అచ్చా మరి కృప విస్తారంగా ఉందని పాపం చేద్దామా, పాపంలో అట్లే కంటిన్యూస్ గా కొనసాగుదామా, మరి అట్లా రాదు, అట్లా చేయదు కదా. మరి అంటే మనకు పాపానికి లైసెన్స్ ఇచ్చినట్ట దేవుడు, పాపానికి లైసెన్స్ ఇవ్వలే మనకి, చేసుకోండి ఫ్రీగానే. ఎందుకనంటే మనం ఎట్లాంటి స్థితిలో ఉన్నామట తెలుసా, మారు మనసు పొందిన మనము మన స్థితి ఎట్లా ఉందో ఇలాంటి స్థితి ఉంటే నువ్వు పాపం ఎట్లా చేస్తావు అని మనకు గుర్తు చేస్తున్నాడు. ఎట్లా అంటే అట్లా రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుతాము. మనం పాపం విషయంలో చచ్చిపోతే మనం ఇంకా దాంట్లో ఎట్లా జీవిస్తాం, ఎలా బతుకుతాం? దాని విషయంలో మీరు చచ్చినోళ్ళు కదా. అంటే మనం చాలా తెలుగులు ఉంటారు, అంటే కృప ఇంకా విస్తరించాలని, కృప ఇంకా పెరిగేలా చేద్దాం, ఇంకా విస్తరించేలా చేద్దామనే ఉద్దేశం చేత పాపంలో ఇంకా కంటిన్యూ అవ్వాలా? అంటే ఎంత చనువుగా అనువుగా దాన్ని ఏమంటారు అడ్వాంటేజ్ తీసుకుంటామనంటే కళ్ళు మూసుకొని అన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి పాపం చేసేసి సీక్రెట్గా కప్పేసి ఏం తెలియనట్టుగా ప్రభువా క్షమించు, చాలాసార్లు అలవాటుగా మారిపోయి వాళ్ళకి పాపం ఏమవుతుంది, అలా అందులోనే కంటిన్యూస్గా పాపంలో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు కంటిన్యూస్గా పాపంలో ఉన్నామని మనం ఏమంటాం, నిజంగా మారు మనసు ఉందా లేదా అనుకోవాలి. ఒకటి, మారు మనసు ఉన్నా కొనసాగితే దేవుడు ఏం చేస్తాడు, మారు మనసు ఉన్నా కొనసాగితే శిక్షిస్తాడు. ఒకవేళ మారు మనసు ఉంది బ్రదర్ అయినా కొనసాగుతున్నాడు అంటే వాస్తవానికి ఏ మారు మనసు పొందిన వ్యక్తి కూడా పాపంలో కంటిన్యూస్ గా ఉండలేడంట. మారు మనసుకు నిదర్శనం ఏంటంటే పాపంలో కంటిన్యూస్ గా ఉండకపోవటమే. ఎంత పాపం చేసినా కూడా అందులో ఉండలేడట, అది విశ్వాసి యొక్క లక్షణం. వల్ల కాదు. అసలు మనం మారు మనసు పొందాడంటే దేవుని ఆత్మ అతనిలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే పాపం కంటిన్యూస్ గా పోతా ఉంటే, పాపాన్ని కంటిన్యూస్ గా చేస్తా ఉంటే అసలు అందులో ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఏం చేస్తాడు? అట్లే కూర్చొని ఉంటాడా? దుఃఖపడతాడు, ఏడుస్తాడు, అలా ఉంటాడు. కానీ ఆ వ్యక్తికి ఏమనిపించదా? ఏమనిపించకపోతే తేడా, మారు మనసు పొందాడా లేదా డౌట్. ఆ పాపంలో కంటిన్యూస్ గా ఉండలేడట. ఒకవేళ ఉంటే డౌట్ పడాలట మనం, అసలు ఇంతకు మారు మనసు పొందాడా లేదా. ఇప్పుడు గొర్రె ఓ పంది జారిపోయి ఒక డ్రైనేజీలో పడ్డాయి అనుకోండి, గొర్రె లేచి వస్తుందా పంది లేచి వస్తుందా? గొర్రెనే లేచి వస్తుంది. గొర్రె దిగ్గున లేచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకనంటే దానికి అది జారి బురదలు పడ్డది కాబట్టి, ఆ మురికి కాలువలో పడ్డది కాబట్టి అది తిరిగి లేచి వస్తుంది, అది ఉండదు అందులో. మీరే ఆలోచించదు, ఒకవేళ ఉందనుకోండి, ఇదేంది అసలు ఇది గొర్రెనా, ఎంత బురదలు ఉంటుంది ఏంటి, అసలు దాని స్వభావం అది కాదే కాదు. అది ఎక్కడ ఉంటుంది వాస్తవానికి? పచ్చిక మీద ఉంటుంది, అది గడ్డి మేస్తుంది, అది దాని స్వభావం. అదే పంది, పంది పడ్డది బురదలో మురికి కాలువలు లేచి వస్తుందా? అబ్బా బాగుంది, ఇది ఇక్కడే సూపర్ మంచి స్థలానికి వచ్చిన నేను, అందులోనూ పొర్లుతుంటది. అది ఎంత మంచిగా పొర్లుతుంటది అంటే ఇష్టంగా పొర్లుతుంటది. నువ్వు బయటికి రాయాలంటే రాదు అది, ఎందుకు నాకు ఇది మంచిగా ఉంది, నేను ఇక్కడే ఉంటా, ఇది నాది అసలు ప్లీజ్ అంటే దాని స్వభావమే అది. మారు మనసు పొందిన మనం గొర్రెలా అంటున్నాం. మనము ఎప్పుడైనా పాపంలో పడిపోతే వాళ్ళు దిగ్గున లేస్తారంట, లేవుకుంటే ప్రాబ్లం. అంటే ఇంతకు మీరే ఆలోచించండి, గొర్రె పందేలి రెండు పడితే గొర్రె రావట్లేదు అని అంటే ఇది ఇంతకి పందితోటి పడ్డది, ఇది పంది, ఇది గొర్రెనా? పంది అనుకుంటా, ఇది గొర్రె కాదు అసలు, దీనికి ఆ లక్షణం కనిపించట్లేదే అని అంటాం కదా. అలాగే మారు మనసు పొందిన వ్యక్తి తప్పకుండా ఆ పాపంలో అసలు ఉండలేడు, ఉండ జాలడు. ఎంతకాలం ఉంటాడు? ఒకవేళ ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్ గా కొన్నిసార్లు ఉంటున్నాడు అని అంటే దేవుడు శిక్షించకుండా వదలడంట, పనిష్మెంట్. దేవుడు డిసిప్లిన్ చేస్తాడంట తప్పకుండా, దేవుడు తప్పకుండా డిసిప్లిన్ చేస్తాడు, శిక్షిస్తాడు. ఒకవేళ బ్రదర్ ఇంకా పాపంలో ఉంటున్నాడు కానీ శిక్షలు కూడా ఏం రావట్లేదా అని అంటే అది మన పని కాదు, దేవుడు పని చేస్తాడు తప్పకుండా. అవసరమైతే లేపేస్తాడంట, చంపేస్తాడంట. కాబట్టి దేవుని తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మనకు పాపానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇవ్వలేదు దేవుడు. కృప ఇంకా బాగా అంటే మనం చాలా తెలివిగలలో కదా చాలా ఆలోచిస్తాం కదా, అరే అక్కడ కృప విస్తరించిందంటే మరి మనకేమైనా తక్కువనా బిలీవర్లకి అని మనం కూడా చేసుకుంటూ పోదాంలే, ఏమవుద్ది కళ్ళు మూసుకొని చేస్తే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరు లేనప్పుడు అమ్మా నా పరువు పోదు కదా ఇక్కడ చేసేయచ్చు అని చేసేస్తాం పాపాన్ని. తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతా ఉంటాం. ఎట్లా అంటే అబ్బో మరి ఎట్లా, ఎందుకనంటే నా వల్ల కాలేదు కాబట్టి కుదరదు అని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఈ కాంప్రమైజ్ అయ్యే జీవితాలు, తర్వాత కళ్ళు మూసుకొని చేసే జీవితాలు, సీక్రెట్ గా చేసే జీవితాలు, ఎదిరించి చేసే జీవితాలు అన్ని కూడా పాపానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారంట. దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు. నువ్వు సచ్చినోడి కదా, నువ్వు మరల పాపం ఎట్లా చేస్తావు అని అంటున్నాడు. ఎట్లా చచ్చినామంట మనం? మనం ఇక చచ్చిన వారము, దేవుడు మనకు సహాయపడతాడు కానీ మనం పాపానికి మరణించిన వారం. రెండవ వచనంలో ఉంది, పాపంలో చచ్చిపోయామంట మనం. ఎట్లా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితిమని మీరెరుగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందామంట మనం. అంటే బాప్తిసం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువులోకి ఏమొచ్చాము? ఏకత్వంలోకి వచ్చాం. మనం క్రీస్తుతో కలిసి మరణించామంట. పాత జీవితం ముగిసిపోయింది. క్రీస్తుతో కలిసి 3-7 వచనాల వరకు ఉన్న సారాంశం చెప్తున్నా. క్రీస్తుతో కలిసి పాత జీవితం సమాధి చేయబడ్డది. ఆయన తిరిగి లేచినప్పుడు మనం తిరిగి లేచామంట. మనం కూడా ఆయన మహిమా స్వరూపై ఎట్లా తిరిగి లేచాడో మనం కూడా కొత్త జీవితాన్ని పొందుకున్నామంట. మన పాత మనిషి, మన పాత మనస్తత్వం అనేది క్రీస్తుతో కూడా చచ్చిపోయిందంట. ఇక పాపము మన మీద ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? అసలు రాజుగా ఎట్లా ఉంటుంది మన మీద? ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. చాలా మంది పండితులు ఏమంటారంటే, ఇక్కడ ఉపయోగించిన పదాలు, ఇక్కడ బాప్తిస్మం గురించి మాట్లాడలేదు, బాప్తిస్మం అనే పోలికను ఉపయోగించి మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు అని అంటారు. ఎందుకు? అక్కడనే రాసింది కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా అని. అంటే దాని అర్థం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాం అంటే మళ్ళీ దాని అర్థం ఏంటిది మనకు అర్థం కాదుగా. చాలాసార్లు కింద వివరిస్తారు, అంతే, ఏం లేదు. ఎప్పుడైనా దాని అర్థాలు కింద ఉంటాయి. ఎట్లా? కాబట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనం నూతన జీవితం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇది పైన ఒకటిలాగుంది కదా. సరే, ఇంకా దాని కింద క్లారిఫికేషన్. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఇది దాని అర్థం. అంటే ఆయన చచ్చిపోయాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో, మనం కూడా చచ్చిన వాళ్ళమే సిలువలో. ఎట్లా అని అంటే 6వ వచనంలో చూడండి, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్థమకున్నట్లు మన పాప స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. ఇది యేసుక్రీస్తులోనికి బాప్తిసం అంటే మనము మన ప్రాచీన స్వభావం అంట ఆయనతో కూడా సిలువ వేయబడ్డదట. ఇది యేసుక్రీస్తులోనికి బాప్తిసం అంటే పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో చనిపోయిన ఎడల అని దాని అర్థం. కాబట్టి మనము యేసుక్రీస్తుతో పాటు చనిపోయిన వాళ్ళమట. జనరల్గా మనమే ఆలోచిద్దాం, చచ్చిపోయిన వాడు ఏ పనైనా చేయగలడా? చనిపోయిన శవం మాట్లాడలేదు, చూడలేదు, వినలేదు, ఏ పనులు చేయలేదు వాస్తవానికి. అయితే మనల్ని ఎట్లా పోలుస్తున్నాడంటే మనం కూడా ఆ సచ్చినోడితో సమానం అని అన్నాడు. వాడు ఎట్లయితే ఇప్పుడు బతికున్నప్పుడు చేసిన పనులను సచ్చిన తర్వాత చేస్తాడా? ఉలకడు, పలకడు, చెయ్యడు, లేవడు, కూర్చోడు, తినడు, ఉండడు. అది ఏం చేయట్లేదే, చేయడు, ఎందుకంటే చచ్చాడు. మనం కూడా చచ్చిపోయినామన్నమాట. ఏ విషయంలో? పాత జీవితం విషయంలో, మన పాపం విషయంలో. ఇంతకుముందు మనం ఎట్లా బతికే వాళ్ళమో ఆ పాపాల విషయంలో మనం చచ్చిపోయిన వాళ్ళమంట. మరి చచ్చిపోయామంటే ఎట్లా చచ్చిపోయామంట తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఎందుకు మరణించాడంట? మన పాపాల కోసం మరణించాడంట. మన పాపాల కోసం ఆయన మరణించాడు అంటే దాని అర్థం ఏంటిదట అంటే మనం కూడా యేసుక్రీస్తుతో పాటు చచ్చిపోయామంట సిలువలో. ఎట్లా? మన పాత జీవితం యేసుక్రీస్తుతో పాటు సిలువలో చచ్చిపోయిందంట. దాని అర్థం అంటే మనం చేసిన పాపాలు, శాపం, మూర్ఖత్వం, సీక్రెట్గా చేసిన పాప అన్ని, మన స్వభావం అంతా కూడా యేసుక్రీస్తుతో పాటే సిలువ వేయబడ్డదట. అంటే మనం సిలువకి ఎక్కాం ఆల్రెడీ.
మనం కూడా ఆయనతో పాటే చచ్చిపోయామంట. మరి మన పాత స్వభావం మనం కూడా యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు చనిపోతే మరి ఏం జరిగింది? రెండోది కూడా జరిగిందంట. యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో పెట్టారు చనిపోయిన తర్వాత. మూడోటి దినాన్ని తిరిగి లేచాడు కదా, తిరిగి లేపాడు కదా దేవుడు ఆయన్ని. అట్లనే మనం కూడా తిరిగి లేచాము అంటే మనకు కూడా ఆయన ఎట్లయితే కొత్తగా లేచి మహిమా స్వరూపుడిగా కనపడ్డాడో మనం కూడా మనలో ఆత్మ మారింది అంటే రెండింటిని కంపారిజన్ చేస్తున్నాడు. ఎట్లా అంటే మన పాప స్వభావము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం, యేసుక్రీస్తు ప్రభువారు లేవటం మనకు కొత్త జీవితం అనుగ్రహించబడటం, వాటిని రెండిటితో పోల్చాడు. వాస్తవానికి మన జీవితంలో జరిగింది మారుమనసు పొందటం అంటే ఆయనతో కూడా మన పాత జీవితం చచ్చిపోయింది, మనకు కొత్తగా జీవితం వచ్చింది అని అంటే ఆయనతో పాటు తిరిగి లేచాము అని అంట. మరి మీరు కొత్తగా తిరిగి లేస్తే అసలు మీలో పాపం ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తారు మీరు అని అంటున్నాడు. మరి మారుమనసు పొందిన వాళ్ళు కదా, కృప విస్తారంగా ఉందని లైసెన్స్ తీసుకుని కొత్త జీవితంలో పాత పాపాలు, పాత పాపాలే కాకుండా కొత్త పాపాలు ఏ పాపాలైనా ఆ పాపాలు మనం ఎందుకు చేస్తున్నాం, లైసెన్స్ దొరికిందనా అంటున్నాడు. అంటే బ్రదర్ మనం ఎంత పాపలమైనా ఆత్మ శుద్ధి చేయబడ్డది, అదే పాత తోలు కదా, అదే నల్ల తోలు, అదే ఎర్రతోలు. ఈ శరీరం అయితే పాప స్వభావం కాదు బ్రదర్, మరి ఎట్లా చేయకుండా ఉండగలము? అవును అది సంఘర్షణే, కానీ లైసెన్స్ ఇవ్వలేదు దేవుడు, పాపం చేయండి నీ ఇష్టానుసారంగానే. సంఘర్షణ ఉంటుంది, అందుకనే ఏమన్నాడు 6:13-14 ఏమంటాడంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అయితే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలంట. లైసెన్స్ పర్లేదు, ఆయన క్షమిస్తాడు ఎప్పుడు పోయినా, ఆయన ఎప్పుడు వెళ్ళినా క్షమిస్తాడు. ఎంత కనికర సంపన్నుడు అంటే కృపామయుడు అంటే, అవును కృపామయుడే, కనికర సంపన్నుడే, దానిలో డౌట్ లేదు. కానీ మనకు పాపానికి, మనకు పాపం చేయమని లైసెన్స్ ఇవ్వలేదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలని, అందులో కొనసాగాలని, మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత పరిశుద్ధ పరచబడటానికి కంటిన్యూస్గా అంతం వరకు దేవుడు మనల్ని నిర్ణయించాడు. ఈ పాప శరీర కోరికలను మీరు జయించాల్సిందే. ఎట్లా, ఎందుకట్లా నేను చేయాల్సిందే? ఎందుకంటే మనం కొత్తగా మార్పు పొందామంట. మరలా ఒకసారి చూద్దాము, బాప్తిస్మం అనే పదాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే, బాప్తిస్మం అంటే ముంచటం, అంటే నీళ్ళలో ఇమ్మెర్స్డ్ అని అంటాం కదా, ఆ నీళ్ళలోకి ముంచేస్తా అంటే కంప్లీట్గా మునిగిపోవటం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలోకి కంప్లీట్గా మీరు చచ్చిపోయారు. అంటే మీ పాత జీవితము, పాప స్వభావము, మీ మీద ఉన్న అంధకార సంబంధమైన అధికారము, మీ శాపము, అవన్నీ కంప్లీట్గా చచ్చిపోయాయి, అది లేవు. చచ్చినోడైతే ఏ పనులైతే చేయకుండా ఉంటాడో ఆ విధంగా మీరు కూడా అట్లే కదా. శవం లేచింది అనుకోండి ఎట్లుంటది? శవం బతుకున్నప్పుడు వాడు తాగి తిని తందనాలు ఆడాడు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఆ శవం లేచి బాటిల్ పట్టుకుంది అనుకోండి, మనం ఏమంటామండి? ఊరి వీడేంటారు బాబు, వీడు చచ్చినా కూడా వీడు బతుకు మారలేదు, మళ్ళీ లేచాడు వీడు మళ్ళీ బాటిల్ పట్టుకున్నాడంట. మన బతుకులు అలాగే ఉన్నాయంట, మనం సత్యమని చెప్పుకుంటామంట, మరలా ఏం చేస్తామంటే పాత రోత జీవితానికి మళ్ళా కొత్త పాపాలు కాని ఏదో ఒకటి పాపం పాపానికి చచ్చిపోయితే మళ్ళా అదే పాపాలని చేయటానికి ఎందుకు ఇష్టపడుతున్నాం, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాము, సత్యం కదా అని అంటున్నాడు. అందుకనే మీరు అందులోకి మునిగిపోయారు, ఆ చచ్చిపోవటంలో మునిగిపోయారు కదా, చచ్చిపోయారు కదా కంప్లీట్గా. కంప్లీట్గా చచ్చిపోతే మరి ఎట్లా వస్తుంది మీలోకి అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక విషయం, ఆయన పునరుత్థానం ఎట్లయ్యాడో మనకు కూడా అలాగే కొత్త జీవితం వచ్చిందంట. తర్వాత కింద వచనాలు ఏమంటాడంటే 8 నుంచి వచనాలు, క్రీస్తులో జీవించుట పాపానికి మరణించి దేవుని కోసం జీవించాలంట. ఎట్లా అనంటే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం చచ్చిన వాళ్ళం కదా, మరి చచ్చిపోతే పాపం విషయంలో ఒకసారి చచ్చిపోయి కొత్తగా తయారయ్యాం కదా, కొత్తగా మనల్ని దేవుడు చేశాడు కదా. ఎట్లా అనంటే, యేసు ప్రభు తిరిగి ఎలా తిరిగి లేచాడు సమాధిలో నుంచి, అలాగే మనం కూడా ఒక కొత్త స్వభావాన్ని ఇచ్చాడు, మారు మనసునిచ్చాడు, ఆయనలోనే ఆయనే మనలో ఉన్నాడు. అలాంటప్పుడు పాత జీవితం ఎలా జీవిస్తాము, అసలు ఆ ప్రభుత్వం ఉండదు. పాపం అధికారంలో నుంచి మనం బయటకు వచ్చేసామంట. బయటకు వస్తే ఇక మరణము పాపం అనేది మన మీద అధికారం చేయదంట. మరి చెయ్యకుండా నువ్వే ఎందుకు పోయి చేస్తున్నావు? పాయింట్ అర్థమవుతుంది కదా. అధికారం తీసేశాడంట సాతాను గారిది, మరణం యొక్క అధికారం మన మీద లేదంట, పాపం యొక్క అధికారం మన మీద లేదంట. ఎందుకు పాపం యొక్క అధికారం లేదంటే, ఇంతకు ముందు అయితే 6:15-23 వరకు కూడా ఒక మాట అంటాడు, పాపానికి మీరు దాసులు కదా, ఇంతకుముందు బానిసలు కదా, పాపం ఏ జీవంటే అది చేశారు. ఇప్పుడు అట్లా కాదు కదా, చచ్చిపోయిన వాళ్ళు కదా. ఇప్పుడు దానికి బానిసలు అయిపోయి దానికి ఏమంటారు, నీ బానిసలు నేనని దానికి విపరీతంగా లోబడ్డారు. ఎందుకంటే బయటికి రాలేనటువంటి పరిస్థితి మీద అప్పుడు. కానీ ఇప్పుడు చచ్చిపోయారు. ఇప్పుడు చచ్చిపోయినా కూడా మీరు ఇంకా బానిసల్లాగా ఎట్లా ఉంటారు అసలు? బానిసల్లాగా ఎట్లాగైతారు అసలు? కొత్త స్వభావం మీలో లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటాడంటే, ఒక ప్రభుత్వం లేదు ఒకటి, రెండవది ఏంటంటే ఆయనతో పాటు జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయన మీద కూడా లేదు కాబట్టి మన మీద కూడా లేదంట. ఎంత భయంకరమైన పోలిక చేశాడంటే, జాగ్రత్తగా విన్నాం ఒకసారి, ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారా? చనిపోయాడు. మళ్ళీ తిరిగి లేచాడా? లేచాడు. ఆయన లేచాడు కాబట్టి మనం కూడా అట్లే బతుకుతున్నాము. ఆయన మీద కూడా మరణం ఎట్లయితే ప్రభుత్వం చేయలేదో మన మీద కూడా చేయదంట. అసలు ఆయనకి మన కంపారిజన్ ఏంటిది? మనం మారు మనసు పొందాం కాబట్టి ఆయనతో సమానంగా పోల్చి చెప్తున్నాడు. చూడండి, కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, మనం పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళమైతే మనల్ని మనమే సజీవులుగా ఎంచుకోండి అని అంటున్నాడు. అయితే చివరిగా కన్క్లూజన్ లో చాలా అద్భుతంగా చెప్పిన విషయాలు ఏంటంటే, మనం అంటే మరణించిన క్రీస్తు ఇకపై మరలా మరణించాడు, అంతే కదా, ఒక్కసారే చేస్తాం కదా. ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ
అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి. అంటే మన మన పాపాల కోసమై ఎన్నిసార్లు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒక్కసారి చనిపోయాడు. ప్రపంచం అంతటి కోసం, తర్వాత మన పాపాలన్నిటి కోసం ఒక్కసారి చనిపోయాడు. మారు మనసు ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారే వస్తుంది, 10 సార్లు రాదు. ఎందుకంటే ఒక్కసారి చచ్చిపోయాడు. మనం కూడా నీతిమంతులుగా తీర్చబడటం, మారు మనసు, రక్షణ అనేది ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కటేసారి వస్తుంది. మరి ఎట్లా మరి పోతుందా? అది పోదు. నిజంగా మారు మనసు పొందినవాడు రక్షణ కోల్పోలేడు. ఎందుకు అనంటే దాన్ని కాపాడేవాడు ఆయనే. ఎక్స్ట్రాల్ చేస్తే శిక్షించి గద్దించి ఇరగొట్టేవాడు ఆయనే, అవసరమైతే లేపేస్తాడంట. అందుకు రక్షణ మనము సంపాదించుకున్నది కాదు, ఉచితంగా కృపచేతి ఇచ్చాడు, మనం విశ్వాసం ఉంచితే ఇచ్చాడు. పోగొట్టుకునేది కాదు. ఒకవేళ పోయిందనుకోండి, ఈరోజు మనం ఈరోజు పాపం చేసాం, రక్షణ కోల్పోయామనుకోండి, ఇప్పుడు మరలా రక్షణ దొరకాలంటే మరలా సిలువకి ఎక్కాలి కదా. అందుకనే ఆ మాట ఉపయోగించాడు. ఏమని అన్నాడంటే, ఆయన ఒక్కసారే చచ్చిపోయాడు, నువ్వు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు సిలువకి ఎక్కమంటావు అయ్యా? ఆయన ఒక్కసారే చచ్చిపోయింది కదా. మరి రక్షణ కోల్పోము ఆడడానికి నిదర్శనం ఏంటంటే, మనము మారు మనసు పొందిన తర్వాత ఒకవేళ పాపం చేస్తే సంబంధం కోల్పోము, కానీ సహవాసాన్ని కోల్పోతాం. ఆయనతో ఉన్న సున్నిత సహవాసాన్ని కోల్పోతాం. మన ఇంట్లో మన పిల్లోడు ఎవడైనా ఉంటే మనల్ని తిట్టి ఏదో ఎదిరించి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళినా మన కొడుకే కదా, మనకే పుట్టాడు, మరలా వస్తాడు వాడికి బుద్ధి తెలిసినప్పుడు. లేకపోతే నేనే లాక్కొని వచ్చి 2 దాన్ని ఇంట్లో కూర్చోబెడతా. ఒకరోజు చూస్తా, 2 రోజులు చూస్తాను వాడు వెళ్ళిపోయాడని, ఇంకా కోపం వచ్చి వాడు అట్లా బతుకుతున్నాడు ఏంది, నా పరువు తీస్తున్నాడు. రెండు రకాలు ఉంటుంది. ఒకటి వాడి మీద ప్రేమ ఉంటుంది, 2 కన్నావు, 3 నీ పరువు పోతుంది. అమ్మో నా పరువు పోయేటట్టుంది, వీడు ఏం చేస్తాడో అనేసి వాడిని లాక్కొని వచ్చి 2 తగిలిచ్చాను ఇంట్లో కూర్చోబెడతావు. నీకే నాకే అంతుంటే మరి సర్వాధికారి సర్వశక్తిమంతుడు దయాళుడు ఆయన కూడా అట్లే చేస్తాడంట. ఎందుకనంటే మనల్ని డిసిప్లిన్లోకి తీసుకెళ్తాడంట. అందుకనే రక్షణ అనేది కోల్పోము, సంబంధాన్ని కోల్పోము. ఆయన మనకు తండ్రే. ఒక్కసారి మారు మనసు వచ్చిందంటే ఆయన మన తండ్రే. కానీ ఆ పాపంలో జీవిస్తున్నాము, ఒకవేళ ఆయనకు కొంచెం దూరం అయిపోయామంటే దాని అర్థం ఏంటంటే సహవాసానికి కోల్పోయాం. ఆయనతో మాట్లాడటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానించటం అవి ఉండవు కదా, కోల్పోయినట్టు, సహవాసాన్ని కోల్పోయినట్టు. అయితే మరలా ఎట్లా మరి బ్రదర్ మారు మనసు పోదా అనంటే, మరి పోయిందనుకోండి ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఆయన, ఎన్నిసార్లు సిలువకి ఎక్కాలి? అంటే మీరే చెప్పండి, మనకు పుట్టిన పిల్లలు వాడు ఎంత దూరం పోయినా, మనం ఎన్ని కాగితాలు రాయించుకొని వెళ్ళిపోయినా కూడా వీడికి ఎవడరా తండ్రి అని అంటే మన పేరే చెప్తారుగా. ఎందుకంటే మనకే పుట్టాడుగా, పుట్టడం ఒకటేసారి, తల్లి గర్భంలో నుంచి పుట్టేది కూడా ఒకటేసారి కదా, మారు మనసు కూడా వచ్చేది ఒకటేసారి కదా, అందుకనే చచ్చిపోయింది కూడా యేసుప్రభు ఒకటేసారి కదా. అయితే మరి ఎట్లా బ్రదర్ అందరూ మరి ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తారు కదా? అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇష్టం వచ్చినట్లు పాపం చేయడానికి నీకు లైసెన్స్ ఇవ్వలేదు, కృప విస్తారంగా ఉందని పాపం చేస్తామా? నువ్వు సచ్చినోడివి కదా పాపం విషయంలో, యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగ తిరిగి లేచాడు అట్లా కొత్త జీవితం ఉంది కదా, ఒక్కసారి చనిపోతే నువ్వు మరలా మరలా ఎట్లా పాపం చేస్తావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఒకవేళ చేస్తే డిసిప్లినరీ యాక్షన్, తీర్పులు వస్తాయి తప్పకుండా. అందుకని ఏమంటున్నాడంటే, మరి పాపం చేసేటప్పుడు మీరు ఏం చేశారు తెలుసా, మనం ఏం చేశాం తెలుసా అని ఏమంటున్నానంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపం ఏలనీయకుడి. అయితే మన శరీరం, మన ఆత్మ శుద్ధి చేయబడ్డదంట, మన మనసు మారింది. అయితే మన శరీరం ఏమైనా మారిందా? అదే పాతోలు, నల్లతోలు, ఎర్రతోలు, అదే పొత్త. మారు మనసు పోయిన తర్వాత నల్లుళ్ళు తెల్లగాలే, తెల్లోళ్ళు నాలుగు కావాలి.
అందుకని ఈ శరీరం అట్లే ఉందంట. ఈ పాపపు శరీరం అంటే ఈ సత్య శరీరం, ఇది ఒకరోజు వస్తుంది కదా. వాస్తవానికి చావకుండా తయారు చేశాడంట పాపం వల్ల, ఇది మృతతుల్యమైనటువంటి శరీరం అంట. అయితే ఈ శరీరం యొక్క పని ఏంటట అంటే చూడండి ఒకసారి, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపము నేలనీయకుడి. ఒకటి, మనం ఇంతకుముందు సత్యం, ఈ శరీరం ఎట్లాంటిదంటే ఈ దురాశల్ని, రకరకాల కోరికల్ని, పాపపు కోరికల్ని ప్రేరేపించే శరీరం ఇది. అయితే ఈ శరీరం ఎట్లాంటిదంటే ఒకరోజు చస్తుంది, ఇది సత్య శరీరం అంట. అయితే దీంట్లో మరలా మీరు చచ్చిపోయారు కదా, చచ్చిపోయారు కదా ఇంతకుముందు, అట్లాంటి పాపాలని మరలా అధికారంలాగా ఇష్టానుసారంగా ఉండేటట్లు మీ శరీరంలో పాపాలని ఏలనీయకండి. మళ్ళా మీ మన శరీరంతో అట్లా పాపాలు చేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మరలా శరీరంలో నుంచి కోరికలు బయటకు వస్తాయంట, వాటిని చెయ్యాలని ఇష్టపడద్దంట, అసహించుకోవాలి. అవి ఎట్లా వెళ్తాయి, ఏలనీయద్దు మీరు అంటే మనకు పని చెప్తున్నాడు అక్కడ. మీరు ఆ పాపం చెయ్యొద్దు. అరే బ్రదర్, ఎట్ట చేయకుండా ఉండాలి, మరి శరీరం బాగా ప్రేరేపిస్తుంది, ఆత్మ అయితే దేవుని ఆత్మ నా ఆత్మ అవి చెయ్యొద్దు అని చెప్తుంది. అయినా బ్రదర్ మరి ఏం చేస్తున్నా వల్ల అవ్వట్లేదు అని అంటే కిందేమంటున్నాడంటే చూడండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఎన్నిసార్లు చెప్పాడు అప్పగించండి అప్పగించండి. చూడండి, ఒకటి ఏమన్నాడంటే రెండు నెగిటివ్గా వీటికి అప్పగించొద్దు అని చెప్పి, ఇంకా రెండు పాజిటివ్గా దీనికి అప్పగించుకోండి అని చెప్పాడు. ఏలనీయద్దు అన్నాడు, మీ పాప శరీరంలో పాపాన్ని ఈ చచ్చిపోయే శరీరం అందు ఏలనీయద్దు అసలు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే మన అవయవాలట, అసలు వాస్తవానికి పాపం చేసేదంతటి అవయవాలను ఉపయోగించుకునే కదా. మన కండ్లు పాపాన్ని చూస్తాం, వింటాం, మాట్లాడతాం, కోపము, బూతులు, తర్వాత ఏమంటారు ఎదిరించి మాట్లాడటం, అహంకారంగా మాట్లాడటం, తర్వాత ఏంటి అనేక రకరకాల పనులన్నీ అవయవాలనే జరుగుతుంటాయంట. మన ప్రతి అవయవం ద్వారానే పాపాలన్నీ బయటకు వస్తూ ఉంటాయంట. అయితే ఈ అవయవాల్లో నుంచి వచ్చే ఈ పాపము ఏం చేద్దంట, దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని అంటున్నాడు. మన అవయవాల ద్వారానే ఈ శరీరం నుంచి చేస్తాం కాబట్టి ప్రతి పాపం ఏదో గాల్లో చేయం. వాస్తవానికి గాల్లో ఏ పాపం ఉండదు, అన్ని ఏ పాపాలు మనలో నుంచి బయటికి రావాలన్నా మన అవయవాలను ఉపయోగించుకునే బయటకు వస్తుంది. కాబట్టి దుర్నీతికి సాధన, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, మరి దుర్నీతికి సాధనాలుగా ఒక వెపన్ లాగా, ఒక టూల్స్ లాగా ఎందుకు ఉపయోగిస్తారు? అట్లా చేయొద్దు మీరు, అసలు ఏలనే ఏలనీయద్దు. దుర్నీతికి సాధనాలుగా మీ అవయవాలను ఇచ్చేసే మీది మీరే ఇచ్చేసుకోవద్దు, అప్పగించుకోవద్దు అట్లా. అంటే నేను ఎట్లా చేయాలి బ్రదర్ అంటే, నువ్వే అప్పగిస్తున్నావు అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే పాపాన్ని మీరే చెప్పండి, పాపం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇష్టంగా చేస్తారా, అయ్యో బ్రదర్ వాస్తవానికి ఏమైందంటే అయ్యో చాలా కష్టంగా చేశాను బ్రదర్, నా వల్ల కాలేదు, కానీ అది చాలా తక్కువ మంది అంటారు, చాలా తక్కువ సార్లు అంటాం. కానీ వాస్తవానికి పాపాన్ని చేసేటప్పుడు ఎట్లా చేస్తామంట, ఇష్టంగా చేస్తాము. ఆ తర్వాత ఎట్లా చేస్తాం చెప్పండి, ఎట్లా చేస్తామంటే ఇష్టంగా చేస్తాము, ఎవరు లేకుండా చూసి చాలా కోరికతో చేస్తామంట, మనల్ని మనం అప్పగించేసుకుని చేసుకుంటామంట. అప్పగిస్తూ అంటే మనల్ని మనం సమర్పించుకొని, మనల్ని మనం అప్పగించుకొని చేస్తామంట. అందుకనే అట్లా ఎందుకు అప్పగిస్తున్నారు మీరు, అప్పగించింది ఎవడు, మనమే, మనల్ని మనమే సమర్పించుకుంటున్నామంట ఇష్టంగా కోరికతో. తీసేసుకో, నేను చేస్తాను, వస్తున్నా, నాకు ఇష్టంగా చేస్తామంట పాపాన్ని. అదే ఆ పదాన్ని ఉపయోగించాడు, అప్పగించుకున్నాం మనమే. సరే మీరు అప్పుడు పాత జీవితంలో ఉన్నప్పుడు అట్లా అప్పగించేసుకున్నారు, ఇష్టం వచ్చినట్లు బతికారు, ఇప్పుడు కూడా మీది మీరే అప్పగించుకోవాలి దేనికి అని అంటే, మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోవాలి, ఇప్పుడు దేవునికి అప్పగించుకోరు బ్రదర్, కష్టం అవుతుంది బ్రదర్ అట్లా అప్పగించుకోవాలంటే, సమర్పించుకోవాలంటే, అట్లా చేయాలంటే. మీ అవయవాలను నీతికి సాధనములుగా అప్పగించుకోండి, దేవునికి అప్పగించండి. అంటే దేవుని నీతి నెరవేర్చడానికి, దేవుని వాక్యానుసారంగా తొందరగా లోబడటానికి, పరిశుద్ధత కోసం, దేవుని పని కోసం మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, తొందరగా సమర్పించుకోండి. పవిత్రంగా జీవించాలని, పాపాన్ని అసహించుకోవాలని. ఆ బ్రదర్ చాలా కష్టంగా ఉంది, మరి ఏం చేయాలి మనకు అర్థం కావట్లేదు, పవిత్రంగా జీవించాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది బ్రదర్, ఎంత చేయొద్దనుకున్నా ఏం చేద్దాం చేసేస్తున్నా, కాంప్రమైజ్ అయిపోతున్నా అని అంటే, దాని అర్థం ఏంటంటే, అచ్చా పౌలు ఏమంటాడంటే, మరి పాపం చేసేటప్పుడు ఎట్లా చేసావు బ్రదర్, ఇష్టంగానే చేసావుగా, కోరికతోనే చేసావుగా, నిన్ను నువ్వు సమర్పించుకుని అప్పగించుకుని వెళ్ళిపోయావుగా, మరి పరిశుద్ధత కూడా అట్లే చేయి, దుర్నీతి అట్లే చేసావుగా, నీతి కూడా అట్లే చేయి. ఇప్పుడు ఇప్పుడు పాత జీవితం అయితే ఇష్టానుసారంగా అప్పగించుకొని కోరికతోటి సమర్పించుకొని వెళ్ళిపోయావు, ఎవరు చేసారు అది నువ్వే చేసావు కదా, ఇప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండటానికి కూడా నువ్వే చేయి, నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని నీతి కోసం, ఆయన సేవ కోసం, ఆయన మాటల కోసం, ఆయన వాక్యానుసారంగా జీవించడం కోసం ఇప్పుడెందుకు రావట్లేదు అని అంటున్నాడు. పాపానికైతే ఇష్టంగా చేస్తామట, దేవుని పని, దేవుని వాక్యానికి లోబడటానికేట చాలా ఇబ్బంది పడుతున్నాడు బ్రదర్. వాస్తవానికి అచ్చా ఎందుకు నొప్పి వస్తుంది ఇప్పుడు, ఇంతకుముందు నొప్పి లేదే, వాటికైతే ఇష్టంగా చేసి దేవుని పని, దేవుని వాక్యానికి లోబడటం, పరిశుద్ధంగా జీవించడం అంటే నొప్పి అంట. అందుకని ఏమంటున్నాడంటే, లైసెన్స్ ఇవ్వలేదు మీకు, మనకు మనల్ని మనం అప్పగించుకోవాల్సిందే, ఇంతకుముందు ఎట్లా లోబడ్డామో పాపానికి, దాసులంగా ఉన్నామో, ఇష్టం వచ్చినట్లు చేశామో, ఇప్పుడు కూడా ఆయనకు, ఆయన వాక్యానికి లోబడటానికి, ఆయన నీతికి, నీతిని నెరవేర్చడానికి అట్లాగే మనల్ని మనం అప్పగించుకొని ముందుకెళ్ళాలి. కొత్తగా మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు గారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అసలు పాపానికి మీ మీద అధికారం లేనప్పుడు ఇంకా ఉత్సాహంతో ఆయనకు లోబడాలి కదా దేవుని వాక్యానికి అని అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకొని మనల్ని మనం మన జీవితాన్ని సమర్పించుకుందాం. పాపంలో నిలిచి ఉండరాదు, పరిశుద్ధత కోసం జీవించాలి. మనం దేవునికి బానిసలం గాని పాపానికి కాదు. ప్రార్థన చేసుకున్నాం.